మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ దినం 20వ తేదీని బట్టి మీకు వందనాలు. ఉదయకాలపు ఆరాధనలోను మధ్యాహ్నకాలపు ఆరాధనలోను మీ సన్నిధి తోడుగా ఉంచారు, మీకు వందనాలు. తిరిగి మేమంతా సాయంకాలం మీ పాదాలను ఆశ్రయించడానికి చూపిన మహాభాగ్యానికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. SFJ 292 సహవాసాలను మీరు బలపరచండి, నాయకులను మీరు బలపరచండి, కాల్ టేకర్స్ మీరు బలపరచండి, సభ్యులు మీరు బలపరచండి. ఈ రోజు కూడా మీ సన్నిధికి దూరంగా ఉండకుండా సహవాసంలోను వాక్యంలోను ప్రార్థనలోను మేము ఏ పరిస్థితిలో ఉన్నా మేము బలపడడానికి మాకు అనుకూలంగా ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి మీకు వందనాలు. మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని కూడా దయతో క్షమించి బలపరచండి. చదివిన వాక్యం అర్థం అన్నట్లుగా సహాయం చేయండి. ఇప్పటి వరకు ఆరాధన నడిపిస్తూ పాల్గొన్న ప్రియులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమయాన్ని మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాం. మాతో మాట్లాడండి. ముందున్న ప్రార్థనా విజ్ఞాపన సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరుంచే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. SFJ 292 సహవాస నాయకులు ప్రత్యేక ఐక్య ఆరాధన బుధవారం శుక్రవారం ఉంటుంది. మీరు యథావిధిగా ఏ రోజు అయితే ప్రతిరోజు ఎట్లాగైతే మీరు చాట్ ప్రిపేర్ చేసుకుని ఫోన్లు చేసుకుని ఆరాధన జరిగించుకుంటారు, ఈరోజు చాట్ ప్రిపేర్ చేసే పని లేనప్పటికీ కనీసం మీరు మీ కాలర్స్ ఫోన్లు చేసుకుని ఎవరు మిస్ కాకుండా ఐక్య ఆరాధనలోకి వచ్చేటట్లుగా నడిపించుకుంటే అది బాగుంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా సెంట్రల్ కాన్ఫరెన్స్ లోనే ఎట్లా ఉన్నారేంటో తెలిసేది. అందుకోసం నాయకులుగా చాలా మంది ఉన్నారు. మీ సహవాస నాయకులు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. మనం ప్రత్యేక రీతిలో సాతాను గురించిన విషయాలు వాక్య పెరుగులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో గత వారం మన శత్రువుని తక్కువగా అంచనా వేయకూడదు అన్న విషయాన్ని చూడగలిగాం. సాతాను అనగానే లోకం తెలుగు సినిమాల్లో చూపించినట్లుగా వాడిని చాలా చిన్నగానే చూపించారు. వాడు చిన్నవాడని బైబిల్ చెప్పట్లా, వాడు బలవంతుడిగానే వాక్యం మాట్లాడుతుంది. సాతాను ఆకర్షణీయంగా ఉంటాడు, సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు అని చదివాం. సాతాను జ్ఞానం కలిగిన వాడు, వాడు సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు అని కూడా మనం చదవగలిగాం. సర్పము సమస్త భూ జంతువుల్లో యుక్తి కలిగింది అని గత వారం మనం ధ్యానం చేయగలిగాం. అట్లాగే సాతాను బలవంతుడు అన్న విషయాన్ని చూసాం. అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ అని కూడా చూడగలిగాం. సర్వలోకాన్ని మోసపుచ్చిన వాడు, మనుషుల్ని మభ్య పెట్టడంలో మోసం చేయడంలో అనుభవం గడించిన వాడు అని కూడా చూడగలిగాం. అట్లాగే సాతాను అద్భుతాలు కూడా చేయగలడు, సూచక్రియలు చేయగలడు, అద్భుతాలు సూచక్రియలు కూడా చేయగలుగుతాడు అన్న విషయాన్ని చూడగలిగాం. సాతాను రాజ్యంలో గొప్ప ఐక్యత ఉన్నట్లుగా, సాతాను దూతలందరూ కలిసి పనిచేస్తున్నట్లుగా చూడగలిగాం. అట్లాగే చాలా చురుకుగా ఉంటాడు, బద్ధకం సాతాను ఎంత మాత్రం లేదు, చాలా చురుకుగా ఉంటాడన్న విషయాలు చూడగలిగాం. కాబట్టి మనం సాతాన్ని చెట్టు మీద దయ్యం అన్నట్టుగా చిన్నగా కాకుండా వాక్యం ఏ స్థాయిలో వాక్యం చూపిస్తా ఉందో అట్లాంటి సరైన అవగాహన కలిగి ఉండటం అవసరమని మన గత ధ్యానంలో చూస్తూ వచ్చాం. ఈరోజు దాని కొనసాగింపుగా అలాగని చెప్పి సాతాన్ని ఎక్కువగా కూడా అంచనా వేయకూడదు అనే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సాతాన్ని ఎక్కువగా కూడా అంచనా వేయకూడదు, కారణం మనం చదివిన వాక్య భాగం. మొదటి యోహాను పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. సాతాను బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తిమంతుడు అని మనం చదువుతా ఉన్నా సాతాను దేవునితో సమవుజ్జి ఎంత మాత్రమూ కాదు. ఆ దేవుడు మనకిచ్చిన వాగ్దానపు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కలిగి ఉన్నప్పుడు సాతాను నీ సైతం మనం ఓడిస్తాము. ఈ 4:4 మీరు వారిని జయించి ఉన్నారు. సాతాను గురించిన విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనం భయపడడం కొరకు, కలవరపడడం కొరకు ఈ మాటలు కాదు. శత్రు యొక్క బలాన్ని సరిగ్గా అంచనా వేస్తే మనం చాలా చురుకుగా, మెలకువగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి సాతాన్ని తక్కువగా అంచనా వేయటం తప్పు. వాడు చిన్నవాళ్ళ లేడు. అలాగని సాతాన్ని ఎక్కువగా అంచనా వేయడం కూడా తప్పు. వాడు దేవుని కంటే గొప్ప కాదు. రెండవ మాట, దైవాత్మను మనం కలిగి మనం సహితం సాతాన్ని ఓడించగలుగుతామని ఈ 4:4 చూడగలుగుతున్నాం. సాతాన్ని దేవునితో పోల్చినప్పుడు, మనం ఆరాధిస్తున్న దేవునితో పోల్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సాతాన్ని లోకాధికారి అని సంబోధించారు. వాడు లోకాధికారిగా కనబడతా ఉన్నాడు, అలాగే అధిపతిగా కనబడుతున్నాడు. అంధకార సంబంధులకు, దురాత్మల సమూహానికి అధికారిగా కనబడుతున్నాడు. అధిపతి అధికారిగా కనబడుతున్న సాతాను అర్థం చేసుకోవాల్సిన లిమిటేషన్స్, వాడుకున్న లిమిటేషన్స్ ఏంటో వాక్యం మాట్లాడుతూ ఉంది. మొదటి మాట, వాడు స్వయంభవుడు కాదు, సృష్టించబడ్డవాడు. సాతాను తనంతట తాను పుట్టుకు రాలేదు, తన క్రియేషన్ కూడా చేయలేడు. మనుషుని పుట్టించే శక్తి వాడికి లేదు, దేవదూతను పుట్టించే శక్తి, దురాత్మను పుట్టించే శక్తి కూడా వాడికి లేనట్టుగా వాక్యంలో మనం చూడగలం. సామెతల గ్రంథం 148వ అధ్యాయము 2:5-5 చదివితే, కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 2:5-5 చదివితే, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. 5వ మాట కీలకమైన మాట, ఈ దూతలు సైన్యములు పడిపోయిన దేవదూతలతో కలుపుకొని కూడా 5వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇవ్వగా ఇవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఎంతమాత్రము సాతాను స్వయంభవుడు కాదు, క్రియేటర్ కాదు, తాను దేవుని చేత చేయబడ్డవాడు మాత్రమే, తన్ను తనంతటి తానే వచ్చినవాడు కాదు. ఆదికాండం 3:1 మరొక మాట రాయబడింది. ఆదికాండం 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. దేవుడు చేసిన వాటిలోనిదే తప్ప వేరేగా రాలేదు అని మనం చూడగలుగుతున్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం ఒకటే. ఆది సర్పం, ఘట సర్పంగా పిలువబడ్డ వాడు దేవుని చేతే చేయబడ్డాడు. చేయబడ్డప్పుడు చాలా మంచిగా చేయబడ్డాడు. యెహెజ్కేల్ గ్రంథం 28:13 మనం చదివితే, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము గోమెదికము సూర్యకాంత మణి రత్నవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిలనగోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకం నుండిన కిరూభువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. కాబట్టి వాక్యం మనతో మాట్లాడుతున్నమాట, వాడు సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడిగా చాలా వైభవంలో ఉన్నట్టుగా కనబడతా ఉన్న దేవుని చేతే నియమించబడ్డాడు. తనంతట తాను ఆ పొజిషన్ ని కలగజేసుకున్నవాడు కాదు. నీవు నియమింపబడ్డ దినము అని 13వ వచనంలో చూస్తున్నాం. 14వ వచనంలో అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవుని చేత మాత్రమే వాడు చేయబడ్డాడు. సాతానుకి దేవుడు కొన్న వ్యత్యాసాలు ఏంటంటే తన్ను తాను దేవుడిగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తానే దేవుడిగా ఆరాధన పొందడానికి ఆరాటపడుతున్నాడు. ఏదో జ్ఞానము, బలము, శక్తి, అద్భుతాలు, మెజారిటీ అన్న దాన్ని చూసి జనాన్ని తన వైపు తిప్పుకోగలుగుతా ఉన్నా వాడుకున్న లిమిటేషన్ ఏంటంటే వాడెంత మాత్రం క్రియేటర్ కాలేడు, సృష్టించడం వాడి చేతిలో లేదు, తన్ను తాను సృజించుకోలేదు, తన దూతలను కూడా వాడు సృజించలేదు. దేవుని సృష్టిలో ఉన్న వాటిని దొంగిలించాడు తప్ప వాడి సృష్టికర్త కాడు అని వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. వాడు బలవంతుడే కాని సర్వశక్తిమంతుడు కాడు. ఆల్మైటీ అన్నమాట దేవుడికి మాత్రమే వాడగలం. వాడు జ్ఞానవంతుడే కాని సర్వజ్ఞాని కాడు, ఓమ్నిసియంట్ కాలేడు. జ్ఞానవంతుడే కాని సర్వజ్ఞాని కాలేడు. సంపూర్ణ బలం, సంపూర్ణ జ్ఞానం అని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదివినా అది సర్వజ్ఞానం, సర్వజ్ఞానం, సర్వశక్తి మాత్రం కాదు. వాడు చాలా వేగంగా తిరుగుతాడు, వాడికి మంచి నెట్వర్క్ ఉంది, కానీ వాడెంత మాత్రం కూడా సర్వవ్యాపి కాదు, ప్రతి స్థలంలో ఉండగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కాడు. వానికి లిమిటేషన్స్ ఉన్నాయి. దూతల్లో మిఖాయేలు, గబ్రియేలు దేవదూతలు బలాఢ్యులుగా కనబడ్డా వారు ఎలాగైతే దేవుడికి లోబడతా ఉన్నారో, వారు ఎలాగైతే దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అట్లాగే ఉన్నాడు తప్ప దేవుడంతటి వాడు ఎంత మాత్రము సాతాను కాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అవగాహన దగ్గర మనం ఆరాధిస్తున్న దేవుడు, లోకం ఆరాధిస్తున్న దేవుడు సాతాను అంటే ఎంత గొప్పవాడు అర్థమైతే, ఈ లోక దేవతను ఆరాధించడం కొరకు వారు డబ్బుని, అధికారాన్ని ఎట్లా ఆరాధిస్తున్నారు? ప్రాణంతో సమానంగా, ప్రాణం కంటే ఎక్కువగా, అవసరమైతే ప్రాణాలు తీసే విధంగా, ప్రాణాలు ఇచ్చే విధంగా లోక దేవతను, లోకాధికారిని లోకం ఎట్లాగా గణపరుస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. మన దేవుడు అంతకంటే గొప్ప దేవుడు అనే వాక్యంలో శత్రువు కంటే మన దేవుడు గొప్పవాడు, అసలుకి సాతాను ఆయనతో సమవుజ్జి కాడు అన్నమాట. నాశన దినమందు కూడా దేవుడు వాడు నాశనం చేయాల్సిన అవసరం, దూతలు ఆయన ఆగమన ప్రకాశము చేత నాశనం అవుతాడు. దానికి ఏదో భీకరమైన యుద్ధం చేసి సాతాన్ని, సాతాను దూతలను మట్టు పెట్టాల్సినంత అవసరంలా. సర్వశక్తిమంతుడైన మన ప్రభు యొక్క ఆగమన ప్రకాశంతో నాశనం అయ్యేవాడు అన్న అవగాహన మనం కలిగి ఉంటే తప్పకుండా లోకస్తులు డబ్బు కొరకు, అధికారం కొరకు ఎట్లాగైతే పరిగెడతా ఉన్నారో, మనం మన ప్రభువుని ఇంకెంత బాగా గణపరచాలో మనం స్పృహ కలిగి ఉండగలుగుతాం. ఒకటి, వాడు సృష్టికర్త కాడు అన్న విషయాన్ని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రెండవది, వాడు ఓడిపోయిన వాడు అని వాక్యం మాట్లాడుతుంది. వాడు గెలిచిన వాడు కాదు, ఓడిపోయిన వాడు. ఓడిపోయిన వానికి దేవుడు లోకం మీద అధికారం ఇచ్చాడు. అంటే గెలిస్తే అధికారాన్ని సంపాదించుకొని నేను గెలిచి సంపాదించాను అనుకునే పరిస్థితి వాడికి లేదు. ఓడిపోయిన తర్వాత వాడిని నాశనం చేయకుండా దేవుని యొక్క చిత్తం జరిగించుకోవడం కొరకు వాడిని ఉంచాడు. వాడిని ఉంచాడు, వాడికి అధికారాన్ని అప్పగించాడు, వాడికి కొంత సమయాన్ని నియమించాడు. దాన్ని మనం చూడాలి. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే, 16-17 వచనాలు చూస్తే 17వ వచనం, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడువై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను అన్నాడు ఆయన. కాబట్టి దేవుని చేతిలో ఓడిపోయిన వాడు దేవుని చేత పడగొట్టబడ్డవాడని ప్రకటన గ్రంథంలో ఇంకా స్పష్టంగా చూడగలం. ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికి ఒక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడను, అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడరి. వాడు గెలిచి అధికారాన్ని సంపాదించుకోలేదు. లోకాధికారిగా పిలువబడుతున్నవాడు గెలిచి అధికారాన్ని సంపాదించుకోలేదు, ఓడిపోయి నెట్టబడ్డాడు. ఓడిపోయిన స్థలంలోని పెత్తనం చేస్తా ఉన్నాడు. వాడు ఓడిపోయిన వాడు అన్న విషయాన్ని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు యేసయ్య చేతిలో వాడు ఓడిపోయినట్టుగా కూడా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. వాడు పరలోకంలో ఓడిపోవడమే కాదు, భూమి మీద కూడా ఓడిపోయాడు. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన వచ్చిందే వాడి క్రియలను నాశనం చేయడానికి, వాడికి వాటమును ప్రకటించడానికి. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే, మరొక మాట రాయబడింది, 13-15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మీ మీద ఉన్న రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చీరాతను తుడిసివేసి మనకు అర్థమేమీ లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. ఆయన దగ్గర ఈ ప్రధానులు అధికారులు, ఎఫ్సిపత్రిక 6వ అధ్యాయం రాయబడ్డ వీరు నిరాయుధులుగా చేయబడ్డారు. తర్వాత మాట, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద సాతాన్ చేతులు ఓడిపోయాడేమో అన్నట్టుగా మనం కనబడతాం. అంత మాత్రం కాదు, వాడు యేసు ప్రభు చేతిలో ఓడిపోయినట్టుగా మనం ఆదికాండం 3:15 ఆయన తల మీద కొడతాడు. ఆయన సర్పమును స్త్రీ సంతాను తల మీద కొడతాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ కొలసీ సంఘంతో రాస్తున్న మాటలు, ఆయన ఏదైతే రుణముగా ఉందో ఆ రుణాన్ని తీసేశాడు, ఏదైతే పత్రం ఉందో ఆ పత్రం మీద ఉన్న చీరాతను తుడిపేశాడు. ఆయన ఎవరైతే ఆయుధాలు ధరించుకొని మేము అధికారులు అని సాతాను మాట్లాడుతూ ఉన్నాడో వారిని నిరాయుధులుగా చేశాడు. సిలువ వాటిని కాదు, అది జయము. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి మనందరికీ ఆ వారి వాటమిని ఆయన చూపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ చేత మొదటి రాకడలో ఓడిపోయినట్లుగా మనం చూడబోతున్నాం. అట్లాగే భవిష్యత్తు, సాతాన్ యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుందని గ్రంథం మాట్లాడుతుందంటే, వాడు ఇప్పుడైతే స్వేచ్ఛగా భూమి తిరుగుతా ఉన్నాడు, దేవుడిచ్చిన అనుమతిని బట్టి. కానీ ఎల్లకాలం స్వేచ్ఛగా నచ్చినట్టుగా తిరగడానికి వీల్లేదు. ఒకనొక సమయాన్ని నిర్ణయించాడు. ఆ తర్వాత వాడు ఖైదీ చేయబడతాడు, వాడు బంధించబడతాడు అని గ్రంథంలో మనం చూడగలం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనాలు చదివితే, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అఘాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుంచి దిగువచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అఘాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అఘాధమును మూసి దానికి ముద్ర వేసెను. కాబట్టి 1000 సంవత్సరాలు సుదీర్ఘకాలం 1000 సంవత్సరాలు వాడు బంధించబడబోతున్నాడు అని మనం చూస్తున్నాం. బంధించబడడం మాత్రము, తర్వాత విప్పబడడం మాత్రమే కాదు, కాని నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాడు, నిత్యాగ్నిలో శిక్షలోకి వెళ్ళిపోబోతున్నాడు. మత్తయి 25వ అధ్యాయము 41వ వచనం చదివితే, మత్తయి 25వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు మాటలు, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపించబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాగ్నిలోకి పొండి. అపవాదికి వాని దూతలకు ఆయన నిత్యాగ్నిని సిద్ధం చేశాడు, ఆ నిత్యాగ్నిలో కాల్చబడబోతున్నాడు. కాబట్టి ఈరోజు లోకం మీద ఓడిపోయి భూమి మీదకి వచ్చిన వాడు లోకస్తుల్ని మభ్య పెడుతూ మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటూ కనిపిస్తున్నవాడు ఎంతమాత్రం దేవుడితో సమబుజ్జి కాలేడు. కారణం, వాడు ఓడిపోతే భూమి మీదకి వచ్చాడు పరలోకం నుంచి. వాడు యేసుక్రీస్తు ప్రభు చేత సిలువు దగ్గర ఓడిపోయాడు. ఆయన రక్తం ఇచ్చి మనందరినీ కొనుక్కున్నాడు. ఆయన ఆ పాపానికి పరిహారం చేశాడు. పాపం యొక్క బలం గలవాడిని, మరణం యొక్క బలం గలవాడిని మరణం ద్వారా ఆయన నశింప చేశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, ఆయన మరణం ద్వారా వాణ్ణి నశింప చేశాడు. కాబట్టి ఆయన చేత ఓడిపోయాడు. భవిష్యత్తులో వాడు బంధించబడబోతున్నాడు, భవిష్యత్తులో వాడు నిత్యాగ్నిలో పడద్రోయబడబోతా ఉన్నాడు. కాబట్టి వాడు ఆ భూమి మీద ఎంత నమ్మబలికినా, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, వెండి బంగారాలు ఎరగా చూపుతా ఉన్నా, పొలిటికల్ పవర్ ఎరగా చూపుతా ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడి బహాటంగా సవాల్ చేస్తా ఉన్నాడు, ఆకర్షిస్తా ఉన్నాడు. ఈ లోకరాజ్యాల మహిమ, వాటి వైభవం నాది, అది నాకు అప్పగించబడింది, అది నేను ఇవ్వగలుగుతాను, నాకు మొక్కే వాళ్ళందరినీ రాజును చేస్తాను, అధికారులు చేస్తానని చెప్పి వాడు డంబపు మాటలు పలుకుతా ఉన్నా వాడు ఓడిపోయినాడు అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, వాణ్ణి సరిగ్గా అంచనా వేయటం మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని ప్రభు ప్రేమను బట్టి, వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఒక సాదృశ్యం రాయబడింది. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం నుంచి ఎలీషా గెహజీ సందర్భంలోంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, మనం భౌతిక నేత్రాలతో చూడడం కాదు, వాక్యపు వెలుగులో విశ్వాస నేత్రాలతోటి ఆత్మీయ ప్రపంచాన్ని చూడగలగాలి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో గెహజీ ఎట్లా చూస్తున్నాడంటే, ఏమాత్రం విశ్వాసం లేని వాడు వలె, మూయబడ్డ నేత్రాలు, మనోనేత్రాలు మూయబడ్డవాడు వలె కనబడుతున్నాడు. బయటకు వచ్చాడు. అప్పటికే సిరియా రాజు సైన్యంతో ముట్టడి వేసిన తర్వాత గెహజీ యొక్క పరిస్థితి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్ను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండలు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము ఆ అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. కావున ప్రియులారా, భౌతిక నేత్రాలతో చూసినప్పుడు మనం నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న వారు మైనారిటీగాను, నిజదేవుని ఎరగకుండా అబద్ధపు దేవుడి మోసంలో పడ్డవారు మెజారిటీగాను, నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న వారు భౌతిక నేత్రాలకు పేదలుగాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గాను, వాణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు సంపన్నులు గాను, అగ్రవర్ణాలకు చెందిన వారు గాని కనబడొచ్చుగాక. మనం మనోనేత్రాలతో చూడగలిగితే, రెండో మాట నిత్యత్వం వెలుగులో చూడగలిగితే వాణి రాజ్యం ఎంతకాలం, దేవుని రాజ్యం ఎంతకాలం, మనం భూమి మీద జీవితం ఎంతకాలం, పరలోకపు జీవితం ఎంతకాలం అని అర్థమైతే వాడి మోసాలు మనకు అర్థమవుతాయి. వాడు దేన్ని చూసి కలవరపడాల్సిన పని లేదు. మనం అలాగే, ప్రభువా నాకు నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడగలిగినట్లుగా మా కన్నులు తెరవండి అన్నది మన ప్రార్థన అయి ఉండాలి. ఎలీషా ప్రార్థన అదే. అది చూసినప్పుడు ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప పరివారాన్ని, దేవదూతల సమూహాన్ని, కెరూబులను, సెరాపులను మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప భవితను, నిత్యత్వాన్ని మనం వాగ్దానంగా పొందుకొని ఉన్నామో అర్థమైతే మనం సాతాను ఇట్టే ఓడించగలుగుతాం, సాతానుకు ప్రతి సమయంలో నో చెప్పగలుగుతాం, ఎదిరించగలుగుతాం, బెదిరించగలుగుతాం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు, మన మనోనేత్రాలు వెలిగించబడాలి, సాతాను ఆ రాజ్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి, అంతకుమించిన దేవుని రాజ్యాన్ని మనం అర్థం చేసుకునేటట్లుగా మన కళ్ళు తెరవబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 నుంచి మనం చదివితే పౌలు భక్తుడు సంఘానికి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా గంభీరమైన మాటలు అవి, చాలా గంభీరమైన మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 నుంచి మనం చదివితే 17 నుంచి ఉన్నాయి. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సేమను బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రవ్వా వీడు కళ్ళు తెరువు అని ఎలీషా ప్రార్థన చేసినట్టుగా ప్రవ్వా సంఘం యొక్క కళ్ళు తెరువు అని పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఉన్న సారాంశం ఏంటంటే సాతాను రాజ్యం ఎంతో, దేవుని రాజ్యం ఎంతో చూడగలగాలి. సాతాను ఎట్టివాడో, దేవుడు ఎట్టివాడో చూడగలగాలి. దేవుని కొరకు ప్రయాసపడుతున్న మన కొరకు, పరిశుద్ధుల కొరకు దాచబడి ఉన్న ఆ స్వాస్థ్యము, ఆ మహిమైశ్వర్యం ఎట్టుదో వారు చూడగలగాలి. ఆయన దేవుని యొక్క శక్తి, ఆయన మహాత్మ్యం ఎట్టుదో చూడగలగాలి అన్నది పౌలు భక్తుని యొక్క ప్రార్థన. ఆ ప్రార్థనకు సమాధానం కింద రాయబడింది. అది ఎలాంటిదో రాస్తున్నాడు 20 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుంచి లేపాడు. సమస్తమైన ఆధిపత్యము కంటేను, సాతాను ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు స్థిర మీద ఉన్న బలహీనుడు కాదు, ఆ పశువుల తొట్టులో పండుకొని ఉన్న బాలుడు కూడా కాడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు అన్న విషయం అర్థం కావాలి. ప్రతి ప్రభుత్వం మీద, ఆధిపత్యం మీద, అధికారుల మీద, శక్తి మీద ఈ యుగమందే కాదు రాబో యుగమందు కూడా ప్రతి నామము కంటే పైన ఎంత ఉన్నతుడు, సర్వోన్నతుడైన ప్రభు, సర్వోన్నతుడైన ప్రభు. 22 మరొక మాట రాయబడింది, గంభీరమైన మాట, మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తమును ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘం ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత. ఈ గొప్ప ప్రభు భూమి మీద ఏర్పాటు చేసుకున్న బలమైన వ్యవస్థ సంఘం. ఆయన శరీరం సంఘం, ఆయన సంపూర్ణత సంఘం. ఎందుకు సంఘం తన అధికారాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుందంటే, ఎందుకు సంఘం సాతాన్ని ఎదిరించడానికి బదులు సాతాన్ చేత మోసగించబడుతుందంటే, మనోనేత్రాలు మూయబడ్డాన్ని బట్టి, ఆత్మీయ ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి, శత్రు యొక్క బలాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడాన్ని బట్టి. శత్రు బలము కంటే మన దేవుని బలం, ఆయన ఎంత గొప్ప బలవంతుడు, ఆయన రాజ్యం ఎంత శాశ్వతమైన రాజ్యమో అర్థం చేసుకోలేకపోవడాన్ని బట్టి. నిజంగా మనం ఏ పార్టీలో ఉన్నామో, ఆ పార్టీ ఎంత బలమైనదో, మన నాయకుడు మన ప్రభు, ఆయన సర్వాధికారి అయిన ప్రభు అన్న విషయం అర్థమైతే, అపోజిషన్ పార్టీ ఎన్ని రకాలుగా ట్రాప్ చేద్దామని ట్రై చేసినా ఎందుకు తెలివి తక్కువ పనిచేస్తారు? ఎందుకు పాపంలో పడతారు? ఎందుకు లోకాకర్షణలో పడతారు? నేనున్న రాజ్యం, నా ప్రభు రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన యుగయుగాలు ఏలే ప్రభు, యుగయుగాలు ఏలే ప్రభు. సాతాను రాజ్యం, భూలోక రాజ్యాలు, ఆయన వాటిని రద్దు చేస్తాడు. ఈ రాజ్యాన్ని ఆయన పట్టుకుంటాడు. సాతాను ఈ రాజ్యానికి రాజు, బంధించబడబోతా ఉన్నాడు, నిత్యాగ్నిలో కాల్చబడబోతున్నాడు. వాడిని వెంబడించిన వాళ్ళు, వాడితో పాటు వారు కూడా నరకాగ్నిలోకి జారిపోతారు అన్న విషయం అర్థమైన తర్వాత, దేవుని సంఘంలోకి వచ్చిన మనం, జీవము గల సంఘంలోకి వచ్చిన మనం, ఎట్లాగ మరలా వాడి మోసాల్లో పడతాం? ఎట్లాగ మరలా వాడి మాయమాటలకు లోబడతాం? వాడిని సరిగ్గా అంచనా వేయకపోవటం, వాడి రాజ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ప్రాముఖ్యమైన మాట, ఆ సర్వాధికారి అయిన ప్రభు శిరసు, ఆ శిరసు పనిచేసే బాడీ మనమే, మనమే. ద చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం ఆయన శరీరం, ఆ సంఘం సంపూర్ణం. ఆ సంఘం ద్వారా తన అధికారాన్ని చలాయించాలనుకుంటున్నాడు. ఆ సంఘానికి ఇచ్చిన మాట, అపవాదిని ఎదిరించండి వాడు పారిపోతాడు, బెదిరించండి వాడు పారిపోతాడు. సాతాను మీద, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. ఏది మిమ్మల్ని ఎంతమాత్రం హాని చేయలేదు, హాని చేయలేదు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనం ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ఈ ఆత్మీయ ప్రపంచాన్ని బాగా చూడగలుగుతాం, బాగా చూడగలుగుతాం. నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నది ఒకవేళ మన వాస్తవ పరిస్థితి అయితే, ఇక ఎలీషా చేసిన ప్రార్థన, పౌలు చేసిన ప్రార్థన, ప్రభువా నా కళ్ళు తెరువు, ప్రభువా నా సహవాసం యొక్క కళ్ళు తెరువు, ప్రభువా నా సహోదరు కళ్ళు తెరువు అని మనం ప్రార్థన చేయడం, తప్పకుండా ఆయన కళ్ళు తెరుస్తాడు, మన సత్యాన్ని ఇంకా బాగా చూడగలుగుతాం. నాలుగో మాట, మనం సాతాను మీద గురు నిలపక ప్రభు మీద గురు నిలిపేవారుగా ఉండాలి. మనం ఈ శత్రు రాజ్యంలో మనం ఉన్నాం, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం ఉన్నాం, కానీ మనం వాడి వైపు చూసినంతసేపు మనకు భయం పుడుతుంది. వాడి వైపు చూసినంతసేపు మనం టెంప్ట్ అవుతాం. వాడి వైపు కాదు మనం చూడాల్సింది, మన గురి ప్రభువుని చూడడం. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన ప్రభు వైపే మనం చూడాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని బాగా అర్థం చేసుకుంటామో, మన శత్రు యొక్క లోపాలు బాగా అర్థమవుతాయి. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:25-27 దావీదు భక్తుని యొక్క మాటలు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:25 ఆయన గుర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎల్లప్పుడూ నా ముందు నా ప్రభు ఉన్నాడు, నా కళ్ళు నా ప్రభు మీద ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఆకాశమందును నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఎంత బాగా ప్రభువును మనం చూడగలుగుతామో, అంత బాగా శత్రువులో ఉన్న బలహీనతలు మనం చూడగలుగుతాం. మనం మనల్ని ఆకర్షించాల్సింది ప్రభు, మన నేత్రాలు నిలపాల్సింది ప్రభు మీద తప్ప, మనం గురి పెట్టాల్సింది సాతాను మీద కాదు, వాడి మాయా దూతల మీద కూడా ఎంతమాత్రం కాదని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సంఖ్యాకాండంలో రెండు వర్గాల ప్రజలు మనం చూడగలుగుతాం. ఒకరు దేవుణ్ణి చూడగలుగుతున్నారు, మరొకరు లోకాన్ని చూడగలుగుతున్నారు. లోకాన్ని చూస్తున్న వారు ఎట్లా మాట్లాడుతున్నారో, దేవుణ్ణి చూస్తున్న వారు ఎట్లా మాట్లాడుతున్నారో చక్కటి సన్నివేశం సంఖ్యాకాండంలో రాయబడింది. సంఖ్యాకాండం 13:33 చదివితే, సంఖ్యాకాండం 13:33 చదివితే వారు వేగు చూడడానికి వెళ్ళిన వారు ఎట్లాంటి సమాచారం తీసుకొచ్చారో, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఆ విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. వారు అంటున్నారు పైవచనానికి ఆ మాటలు రాయబడ్డాయి 31 నుంచి. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పూజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలే ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమనిది. వారు చెప్పిన సమాచారం కొంతవరకు నిజమే కావచ్చుగాక, కానీ వారి మనసు మాత్రం వారి మీదే ఉంది. వాళ్ళని చూస్తా ఉంటే భయపడతా ఉన్నారు, గొల్యాతును చూసి అందరూ భయపడతా ఉన్నారు. దావీదు మాత్రం గొల్యాతును చూడడంరా, సింహము నోట నుంచి విడిపించిన ప్రభు, ఎలుగుబంటి నోట నుంచి విడిపించిన సర్వశక్తి కలిగిన ప్రభు, ఆయన నన్ను కూడా విడిపిస్తాడు. భౌతిక నేత్రాలతో చూడడం, ఆత్మీయత నేత్రాలతో చూడడం, భౌతిక నేత్రాలతో చూడడం, విశ్వాస నేత్రాలతో చూడటం, వ్యత్యాసం ఏంటో మనం చూడగలుగుతున్నాం. యెహోషువా, కాలేబు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా చూడగలిగారు? 14:9 వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారంటే, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. కాబట్టి వాళ్ళిద్దరూ ఎలా చూడగలుగుతున్నారంటే, ఇంత వరకు నడిపించిన ప్రభు, ఇన్ని యుద్ధాలు అనుగ్రహించిన ప్రభు, ఇన్ని జయాలు అనుగ్రహించిన ప్రభు, ఇన్ని యుద్ధాల్లో పైచే అనుగ్రహించిన ప్రభు మనల్ని ఇక్కడా కూడా నిలబెడతాడు, కాబట్టి మనం వెళ్దాం. కావున ప్రియులరా, మనం భౌతిక నేత్రాలతో చూస్తే పరిస్థితులు మనల్ని కలవరపరుస్తాయి, సాతాను కూడా మనల్ని భయపెడతాడు. విశ్వాస నేత్రాలతో, తెరవబడ్డ మనోనేత్రాలతోటి మనం చూడాల్సిన వారిగా ఉన్నామని వాక్యంలో చూడగలుగుతున్నాం. యెహోషువా గ్రంథం 2:9 చూస్తే, మనం చూడాలి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోయిననియు నేను ఎరుగుదును. రాహాబు మాట్లాడుతున్నమాట. ఆమె ఎట్లా చూడగలుగుతుంది? మీరు పరాయి దేశాలు, మేము ఈ దేశస్థులము అన్నట్టుగా మాట్లాడడంలా, మీ దేవుడు అన్యురాలు, మీ దేవుడు బలవంతుడు, ఆయన ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు అని ఆమె చెప్పగలుగుతుంది. భౌతిక నేత్రాలతో కాకుండా, భౌతిక నేత్రాలతో ఎప్పుడైతే శత్రువు వైపు మనం చూస్తామో భయం పెరుగుతుంది, మన దృష్టి ఎప్పుడైతే ప్రభు మీద నిలుపుతామో విశ్వాసం పెరుగుతుంది, భయాన్ని జయించగలుగుతాము. కాబట్టి మనం కాలేబు, యెహోషువాలు, అలాగే దావీదు భక్తుడు వారి కళ్ళ ముందున్న పరిస్థితిని, నెఫీయును చూసి మాట్లాడడం లేదు, వారు దావీదు తన ముందున్న గొల్యాతును చూసి మాట్లాడడం లేదు, కానీ దేవుని వైపు చూసి వారు మాట్లాడగలుగుతున్నారు. కావున ప్రిల్లర, మనం కూడా ఈ చిన్న పరీక్ష కాలంలో వాడు ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు గుండా, బెదిరింపులు గుండా, అట్లాగే ఎన్నో ఆకర్షణలు గుండా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం వాక్యాన్ని చూడాలి, మనం వాక్యంలో రాయబడ్డ ప్రభువును చూడాలి, మనం విశ్వాస నేత్రాలతో చూడాలని వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుతా ఉన్నాం. చివరిగా నేను జ్ఞాపకం చేసే మాట, వాడు భూమి మీద ఆయన ఇచ్చిన అనుమతిని బట్టి మాత్రమే ఉన్నాడు. ఆయన అనుమతి రద్దు చేస్తే వాడు అంతానికి నాశనానికి నరకానికి పోవలసిందే. వాడు మన జీవితంలో కూడా ఆయన ఎంతవరకు అనుమతించాడో అంతవరకే ఆయన గీసిన గిరి దాటి వెళ్ళడానికి, గీత దాటి వెళ్ళడానికి వీలు లేకుండానే వాడు పనిచేస్తా ఉన్నట్లుగా మనం యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యోగు చుట్టూ ఆయన వేసిన కంచె, యోగు పిల్లల చుట్టూ ఆయన వేసిన కంచె, యోగు కలిగిన దాని అంతటి చుట్టూ ఆయన కంచె వేశాడు. ఆయన హస్తాల్లో మనం ఉన్నాం. ఆ కంచె దాటి వాడు రావాలంటే ఆయన అనుమతి పొందాలి. ఆయన అనుమతి ఎవడు అని నేను చెప్పను గాని మనకు ఒక భరోసా మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 మనం చదివితే, అక్కడ రాయబడ్డ మాట, సాధారణంగా మనుషుడు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సమయంపలేదు. అవును, వాడి రాజ్యంలో మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి, అంతకు మించి బెటర్గా ఉంటాయి అనుకోవడం పొరపాటు. అయితే దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలగజేయును. ఆయన అనుమతిస్తాడు. మనం ప్రభువాను నన్ను నమ్మావు, అనుమతించావు, నేను నీవైపు చూస్తున్నాను, సాతానికి అపజయం ప్రకటిస్తున్నాను అని నిలబడితే యోగు ఎట్లాగైతే రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడిగా మనం యోగు గ్రంథం చివరిలో చూడగలుగుతున్నామో, అట్లాగే మన కిరీటాలకు బహుమానాలకు పాత్రులుగా ప్రకటన గ్రంథం 2:3 జయించువానికి ఆయన కిరీటాలు, జయించువానికి గ్రంథంలో పేరు, జయించువానికి ఆయనతో పాటు ఏలే భాగ్యం, అవన్నీ వాగ్దానాలు చేశాడు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, సాతాను రాజ్యంలో ఉన్నా, దేవుడు మనకి పోరాటం నేర్పిస్తాడు. పోరాటం నేర్పించే కాడ ఎంత వరకు మనం సహించగలమో అంతవరకు అనుమతిస్తాడు. మనం బలపడడం వరకు మాత్రమే మళ్ళా మార్గాన్ని తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. మనం ప్రతి అల్టిమేట్ గా సాతాన్ని యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఓడించినట్లుగా మనం కూడా మన పరిస్థితుల్లో వాణ్ణి ఓడించాలి అన్నది ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం. అలాగే మనం ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మనం ఆయన మాట్లాడుతా ఉన్నాడు యోహాన్సువార్త 10:1 ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు ఎంత ట్రై చేసినా యోగు ఎలాగైతే ఆయన సంరక్షణ కింద భయభక్తులు కలిగి ఉన్నాడో, మనం కూడా ఆయనతోటి ఈ సర్వశక్తిమంతుడైన ప్రభువుతో అన్యోన్య బంధాన్ని కలిగి ఉంటే శత్రువు ఎంత ట్రై చేసినా మనం గెలుస్తాం. యోహాన్సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం పరీక్షించుకోవాల్సిన మాట ఇది. ఆయన మనల్ని ఎరుగునా? మనం ఆయన కంట్లో పడ్డామా? మనం ఆయన చూసేటట్లుగా, ఆయన ఆకర్షించేటట్లుగా మనం ఉన్నామా? మనం ఆయన వెంబడిస్తున్నామా? అది మన ముందున్న ప్రశ్న. అవును అన్నది మన సమాధానం అయితే మన గంభీరమైన వాగ్దానాలు ఉన్నాయి. నేను వాటికి నిత్య జీవానిచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటి నా చేతిలో నుంచి అపహరింపడు. యోగు ఆయన కంచె, ఆయన కాపుదల్లో ఉన్నట్టుగా మనం ఆయన వెంబడిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే, ఆయన ప్రేమిస్తూ ఉంటే, ఆయన స్వరం వింటూ మనం ఉంటే, ఆయన మాట్లాడుతున్నాడు, నా చేతిలో మీరున్నారు, నా చేతిలో మీరున్నాడు, ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. తర్వాత మాట వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేడు. నా తండ్రి చేతిలోంచి దొరక పుచ్చుకోడు, నా చేతిలోంచి లాక్కోవడం వాడి వల్ల కాదు. మనం ఆయనకి అవిధేయత చూపిస్తూ పాపంలో శోధనకు లొంగిపోయి సాతానికి అవకాశం ఇస్తూ ఇస్కరియోతు యూదాలాగుంటే మనం ఈ సంరక్షణ క్లెయిమ్ చేయలేము. వాడు ఏం చేశాడు? డబ్బుకి అవకాశం ఇచ్చాడు, సాతానికి అవకాశం ఇచ్చాడు, తీరా మోసి సాతాను వాళ్ళు ప్రవేశించేస్తున్నాడు, అంత ఛాన్స్ ఇచ్చాడు. యూదా ఆయన స్వరం వింటున్నాడా? యూదా ఆయన వెంబడిస్తున్నాడా? యూదా ఆయన సర్కిల్లో, ఇన్నర్ సర్కిల్లో ఆయన కంట్రోల్లోనే ఉన్నాడా? లేదు, లేదు. మనం ఆయన మాటలు వింటూ ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన మనకిచ్చిన గొప్ప భరోసా, నా చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేడు. ప్రభునందు పిల్లరా, మన సాతాన్ని ఎక్కువగా అంచనా వేయాల్సిన అవసరం కూడా లేదు. తక్కువగా అంచనా వేయొద్దు. సాతాను ఏమీ లేదులే అన్నట్టుగా, లేకపోతే ఏమీ చేయలేడులే అన్నట్టుగా నిర్లక్ష్య భావన మంచిది కాదు. అలాగని చెప్పి ఎక్కువగా అంచనా వేయొద్దు. వాడేదో దేవుడితో సమౌజ్జి అన్నట్టుగా, దేవుని రాజ్యం కంటే సాతాన్ రాజ్యమే కలర్ఫుల్ గా ఉంది అన్నట్టుగా ఆ మోసపు మాటల్లో పడ్డానికి వీల్లేదు. వాడు దేవుని చేత అనుమతించబడ్డాడు కాబట్టి ఓడిపోయి భూమి మీద రాజ్యం చేస్తున్నాడు. గెలిసి భూమి మీద రాజ్యం చేయట్లా. దేవుడు అప్పగించిన సమయాన్ని బట్టి వాడేదో చలామణి చేస్తున్నాడు, కాని వాడంతట వాడు సమయాన్ని పొడిగించుకునేవాడు కూడా ఎంత మాత్రము కాడు. వాడు ఓడిపోయిన వాడు, వాడు సృష్టించబడ్డవాడే తప్ప వాడెంత మాత్రం కూడా సృష్టికర్త కాడు. ఈ సత్యంతో మనం లక్ష్య పెట్టాల్సింది, మన గురు నిలపాల్సింది, మనం చూడాల్సింది మన ప్రభువుని తప్ప వాడిని చూసి, వాడి వెనకాల ఉన్న బలగాన్ని చూసి మనం కలవరపడడానికి వీల్లేదని ఆ ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అనుమతించిన దాన్ని మించి వాడేం చేయలేడు. ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకి పోరాటం నేర్పించడం కొరకు సాతాను అనుమతించిన వాడు మన చేతిలో ఓడిపోతాడు తప్ప మనం నాశనం కాము. అందుకే మూల వాక్యం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివాం, మీలో ఉన్నవాడు, మీలో ఉన్న ప్రభు, మీలో ఉన్న ఆత్మదేవుడు, మీరు ఏ దేవుని చేతిలో ఉన్నారో ఆ సర్వాధికారి అయిన ప్రభు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్న ప్రభు, ఆ ప్రభుతో మనం ఉన్నాం. నేను ఎస్ఎఫ్జి కొరకు చెప్పగల సాక్ష్యం ఏంటంటే, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సహవాసంతో మనం ఉన్నాం, వాక్యంతో మనం ఉన్నాం, ప్రార్థనతో మనం ఉన్నాం, మిగతా సమయంలో కూడా మన ప్రభుతో మనం ఉన్నాం, లోకానికి వేరుగా మనం ఉన్నాం. సాతాను మోసాలు, సోషల్ మీడియా ఆ యొక్క దాడులు, సోషల్ మీడియా యొక్క సోషల్ మీడియా ద్వారా సాతాను చేస్తున్న ట్రాప్, షార్ట్స్, మూవీస్, ఎంటర్టైన్మెంట్, వీటి ద్వారా ఎంత ట్రై చేస్తా ఉన్నా సరే మనం ఆయన స్వరం వినేవారుగా, ఆయన వెంబడించేవారుగా, ఆయన హస్తాల్లో ఉన్నవారుగా మనం ఉంటే వాడు మనల్ని అపహరించలేడు. వాడికి మన మీద అధికారం లేదు. మనం వాడిని గద్దిస్తాం, వాడు పడిపోతాడు. మనలో ఉన్న ప్రభువు గొప్పవాడు. మనల్ని చూస్తే ఆ సాతాను యొక్క కోటలు కదిలిపోతాయి, ఆ కూలిపోతాయి. ఎంతో మంది ఈ వెలుగులోకి, రక్షణలోకి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవంలోకి రాగలుగుతారు. కాబట్టి వాడిని ఎక్కువగా అంచనా వేయొద్దు. వాడు ఎంత చిన్నవాడో మనకు అర్థమైతే ఆయన శీఘ్రముగా సాతాన్ని మన పాదాల కింద చిరతొక్కిస్తానంటున్నాడు. ఇదంతా ఆశ్చర్యకరమైన మాట. మన చేత యేసుక్రీస్తు ప్రభు ఓడించడమే కాదు, మనం కూడా వాడిని ఓడిస్తామని ప్రభు మాట్లాడుతున్నాడు. జయ జీవితాన్ని అనుభవించడం, జయ జీవితాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది సాతానుకున్న లిమిటేషన్స్ మనకు అర్థమైతే. ఈ వాక్యాల వెలుగులో మనం మన ఆత్మీయ పోరాటంలో నమ్మకంగా ముందుకు కొనసాగుదాం. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.